భగవద్గీత 3వ అధ్యాయం 11వ శ్లోకం. దేవాన్ భావ యథానేనా తే దేవ భావయంతుగా పరస్పరం భావయంత శ్రేయాపర నమాప్సుద. అనువాదం: యజ్ఞములతో తృప్తి పొందిన దేవతలు మీకు ప్రియమును కూర్చగలరు. ఆ విధంగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారంచే అందరికీ శ్రేయస్సు కలుగగలదు. చెప్పండి, యజ్ఞములచే తృప్తి నొందిన దేవతలు మీకు ప్రియమును కూర్చగలరు. ఆ విధంగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారంచే అందరికీ శ్రేయస్సు కలుగగలదు. తాత్పర్యం: లోక కార్యాలను నిర్వహించుటకై నియమింపబడిన పాలకుల్ని దేవతలందరూ జీవుల దేహపోషణార్థమై గాలి, వెలుతురు, నీరు, ఇతర వరాలన్నీ ఇచ్చేవారు దేవతలు. అసంఖ్యాకముగా ఉన్న దేవతలు దేవదేవుడైన కృష్ణుడి శరీరమందలి అంగముల వంటి వారు. అట్టి దేవతల తృప్తి మరియు అసంతృప్తి మానవుల యజ్ఞ నిర్వహణపై ఆధారపడి ఉండను. కొన్ని యజ్ఞములు కేవలం ఒక దేవత ప్రీతి కొరకు చేయబడిన అన్ని యజ్ఞములందు విష్ణువే ముఖ్య భోక్తగా పూజింపబడను. శ్రీకృష్ణుడే సకల యజ్ఞములకు భోక్త అని భగవద్గీత ఎందు భోక్తారాం యజ్ఞ తపసాం అనగా యజ్ఞపతి ప్రీతియే అన్ని యజ్ఞముల ముఖ్య ఉద్దేశమైనది. ఇటువంటి యజ్ఞములు యథావిధిగా నిర్వహించబడినప్పుడు మానవ అవసరాలు తీర్చి వివిధ శాఖలకు చెందిన దేవతలు ప్రీతిని పొందేదరు. తద్వారా పదార్థముల కొరత ఎన్నడూ వాటిల్లదు. యజ్ఞ నిర్వహణ అనేకములైన ఇతర లాభాలను కూడా కూర్చుతో అంతంలో భవబంధం నుండి ముక్తిని కూడా కలిగించును. ఆహార శుద్ధౌ తత్వశుద్ధి, తత్వశుద్ధౌ దుర్వాస్మృత శృతిలబ్ధే సర్వగ్రంథీనాం విప్రమోక్ష అని వేదాల్లో తెలుపబడిన రీతి యజ్ఞ నిర్వహణ ద్వారా అన్ని కర్మలు పవిత్రం కాగలవు. యజ్ఞముల ద్వారా ఆహార పదార్థములు పవిత్రమగును. పవిత్ర ఆహారాన్ని భుజించడం ద్వారా మనిషి స్థితి పవిత్రమగును. మనిషి పవిత్ర ద్వారా బుద్ధి అందలు సూక్ష్మగ్రంథులు తేజవంతమగును. ఆ విధంగా స్మృతి పవిత్రమైనప్పుడు మనిషి మోక్ష మార్గాన్ని గురించి చింతించగలుగును. ఇవన్నీ కలిసి అంతంలో అతన్ని దివ్యమైన కృష్ణ భక్తి అందు చేర్చగలవు. అట్టి పరమోత్కృష్టమైన కృష్ణ చైతన్యమే నేటి మానవ సమాజానికి పరమ ఆవశ్యకమై ఉన్నది. ఓం అజ్ఞానతిమిరాంతశ్చ జ్ఞానాంజనతలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదామయ్యం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. యజ్ఞములతో తృప్తి పొందిన దేవతలు మీకు ప్రియాన్ని పరచగలరు. ఆ విధంగా మానవులు దేవతల నడుమ పరస్పర సహకారంచే అందరికీ శ్రేయస్సు కలుగగలదు. దీని ముందు శ్లోకంలో ఏ రకంగా భగవంతుడు ఆయన ఈ సృష్టిని ఏర్పాటు చేశాడు. సహయజ్ఞ ప్రజాసృష్ట పూర్వవాచ ప్రజాపతి అనే ప్రసృద్ధమేష వస్తు ఇష్ట కామదుఃఖ. సృష్టి ప్రారంభంలో అన్ని జీవులకు ప్రభు అయిన భగవంతుడు మానవులను మరియు దేవతలను విష్ణుప్రీతి కొరకు యజ్ఞములతో సృష్టించి యజ్ఞములతో మీరు సౌఖ్యవంతులు కండు. ఏలైనా వీటి ఆచరణ మీ సుఖ జీవితానికి ముక్తికి కావలసిన సర్వమును వసగును అని ఆశీర్వదించాను. ఈ రెండు శ్లోకాల్లో మనుషులు వాళ్ళు ఆందోళన పడవలసిన అవసరం లేదు, వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. భగవంతుడు మనల్ని ఇష్టం వచ్చినట్లు పుట్టించలేదు. భగవంతుడి యొక్క పూర్తి ఏర్పాటు ఉంది. ఏ రకంగా ఒక నేరం చేసిన వాడిని జైల్లో పెట్టిన జైల్లో అతనికి తిండి పెడతానే ఉంటారు కదా, కూర్చోబెట్టి. జైలు బయట ఉంటే అతను తన తిండి కోసం తను పని చేసుకుని తినాలా, అంతే కదా. జైల్లో వాళ్ళకి వాళ్ళకి భోజనం ఏర్పాటు ఉంటుంది. జైలు బయట వాళ్ళు ఎవరు తంటారు వాళ్ళు కొడుతూ ఉండాలి. అదే రకంగా ఇక్కడ తిండి కొరత ఏం లేదు, మనమంతా జైల్లో ఉన్నాము. భగవంతుడు గారు తెలుసుకోకుండా ఆయన మనకి ఇచ్చినటువంటి ఆదేశాలను పట్టించుకోకుండా దేవుడు మనల్ని ఈ ముసలితనం రోగము చావు తర్వాత ఇక్కడ ప్రతి మనిషి కూడా బాధ్యతలు నిర్వహించాల. బాధ్యతల్ని మన అవసరాల కోసం నిర్వహించవచ్చు, లేదా మన ఆరోగ్యం కోసం నిర్వహించవచ్చు. అప్పుడప్పుడు డబ్బును వాళ్ళు తిన్న దొరక వాళ్ళు నిక్కర్లు వేసుకుని పరిగెడుతూ ఉంటారు. తన పట్టుకోసుకోవడం కోసం పనిచేయక్కర్లేదు, కానీ తినదరగడానికైనా తిరగాలి, లేకపోతే ఎట్ట తినగలవు పోయాను. వాడికి తినడానికి పనిచేయక్కర్లేదు, తినదరక పని చేయాల్సి వస్తుంది. మామూలు మళ్ళాంటి వాళ్ళంతా కూడా మనకి అంటే రెక్కాడితే కానీ డొక్కాడు, రెక్కాడితే కానీ డొక్కాడుతూ మనం ఏదో పని చేయాలా. దేవుడు మనకి ఆ తిండి ఏర్పాటు చేస్తాడు, మనం బతుకుతాం. ఈ రకంగా ఇక్కడ భగవంతుడు సృష్టి ఏర్పాటు చేసినప్పుడే ఆయన ఈ రకరకాలు నేను మనుషులు చేసినవి కాదు, ఈ తోటకూర, బచ్చల కూర, మెంతికూర, పాలకూర, ఈ రకరకాలు అలాగే ముల్లంగి, క్యారెట్లు, బంగాళదుంప, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, దీన్ని భగవంతుడు ముందే మనకి ఈ గోధుమలని, బియ్యమని, జొన్నలని, సద్దులని, యాపిల్ పళ్ళని, సపోటా పళ్ళని, దానిమ్మ పళ్ళని, జావ పళ్ళని మన తాతగారే సృష్టించలేదు, అందరూ కూడా ఇక్కడ దేవుడిచ్చింది తింటూ బతుకుతున్నారు. కాబట్టి మనకెవరికైనా మన బతికెట్లా గడుస్తుందని భయంగా ఉంటే అక్కడ మనం దేవుణ్ణి నమ్ముకోకపోయినా కూడా తిండి ఏర్పాటు అనేది ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తున్న యోగ శ్లోకంలో దేవుణ్ణి నమ్ముకుంటే ఇంకా ఆలోచించాల్సిందేం లేదు. దేవుణ్ణి నమ్ముకోవడం అంటే దేవుడు ఎవరో తెలియాలా, ఆయన ఏం చేయమన్నంటే చేయాలా. అది చేస్తూ ఉంటే దేవుడు తన మాటని ఆయన నిలబెట్టుకుంటాడు. ఇక్కడ పద్ధతి ఏం పెట్టాడు దేవుడు, ఆయన స్వయంగా ఆయన తన భక్తులకు ఆయన స్వయంగా ఏర్పాటు చేస్తాడు. మిగతా వాళ్ళకి భగవంతుడు తన ఏజెంట్స్ ఏ రకంగా ఒక ఫ్యాక్టరీలో యజమాని ఉంటాడు, తన కొడుకు కావాల్సిన భోజనాన్ని ఆయన స్వయంగా తెప్పించి మిగతా ఫ్యాక్టరీ వర్కర్స్ అందరూ క్యాంటీన్ పెడతాడు. అది వర్కర్స్ అంతా క్యాంటీన్ పోయితేనంటే తన కొడుకు భోజనం మాత్రం ఇంటి దగ్గర నుంచి వస్తుంది. తనకి తన కొడుకుకి కావాల్సిన భోజనం ఇంటి దగ్గర నుంచి జరుగుతుంది. అక్కడికి అది ఆయన ఓనరు, ఓనర్ కొడుకు. కానీ మనం ఎప్పుడైతే కృష్ణుడి సంతానంలాగా మనం బతకడం, ఇప్పుడంతా మనం చెడగొట్టినాళ్ళలాగా బతుకుతున్నాం. దేవుడు ఎవరో తెలియకుండా పిచ్చిగా పిచ్చలుగా ఇష్టం వచ్చినట్టు అటు మనం ఏమంటారు, నేరస్తులు. నేరస్తులు నేరస్తులు అంటే ప్రభుత్వ విధానాన్ని విరోధించేటువంటి వాళ్ళు, ఉల్లంఘించేటువంటి వాళ్ళు, తిరస్కరించేటువంటి వాళ్ళు, వాళ్ళు నేరస్తులు అనబడతారు. అంటే మనకు దేవుడు ఎవరో తెలియకపోతే మనం నేరస్తులం, దేవుడి ఆదేశాలు మనకి తెలియకపోతే మనం నేరస్తులం, దేవుడి ఆదేశాలు మనం పాటించకపోతే మనం దండింపబడతాం, మనం సరిచేయబడతాం. ఇక్కడ ఎవరిని వదిలిపెట్టేది ఏం లే, భగవంతుడు బాగుపడేదాకా వెనకాల పడి ఉంటాడు ఆయన. ఎవరిని వదిలిపెట్టాను అట్లా ఇట్లా చేసి వాడు దేవుని పట్టించుకొని తాగుపోతే ఎట్టయితే వాడి లివర్ పాడైపోయి, వాడి గుండెకాయ పాడైపోయి డాక్టర్ బలవంతంగా ఆఫ్ చేయమంటాడు, ఆఫ్ చేయాలంటే పోతామంటాడు. ఆయన కూడా ఆఫ్ చేసి పోతాడు. అంటే ఇష్టం వచ్చినట్టు దేవుడు బతకనేడు. మనం నూరేళ్ళు బతికి చావాల్సిందే, మనం దేవుడు చెప్పినట్టు వినకపోతే అర్ధాంతరం అకాలంగా చావాలి. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి ఆదేశాలని మనం ఉల్లంఘించాం కాబట్టి దాన్ని ఏమంటారు, మితిమీరినటువంటి అలవాట్లు. దేవుడు ఒక రకంలో ఒక పద్ధతిలో బతకమంటే ఇష్టం వచ్చినట్టు బతికినట్లయితే మన ఇబ్బందులు పెరుగుతాయి, మనం అకాలంగా చనిపోతాం, వచ్చే జన్మలో నరకయాతలను అనుభవించి మళ్ళీ ఇక్కడికి రావాలి. దాన్ని నేరస్తుని తీసుకెళ్ళి సాగు కొట్టి చెత్తగొట్టి వాడిని అవమానం పాలు చేసి సరైన తర్వాత మళ్ళీ పంపిస్తారు, మళ్ళీ ఇక్కడికి పంపిస్తారు. ఆ రకంగా మనం నరకానికి పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా బతకాలి. అంటే మనం తిండి గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. భగవంతుడు కుక్కలకి, పందులకి, పిల్లులకి కూడా తిండి పెడుతున్నాడు, మనుషులకి భగవంతుడు చక్కటి ఏర్పాటు చేస్తున్నాడు. ఆ ఏర్పాటు ఎట్లా ఇక్కడ చెప్పినాడు, భగవంతుడు ప్రత్యక్షంగా కేవలం తన భక్తులను చూసుకుంటాడు, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన ఏం చేశాడు, ఆయన దేవతలు, వివిధ ప్రభుత్వ అధికారులు, దీన్ని యుగల్ సర్కార్ అంటారు, రోసే సర్కార్ అంటాం కదా, యుగల్ సర్కార్, రోసయ్య డమ్మి. డమ్మి అంటే ఆయన చేయగలిగింది ఏం లే, కేవలం పేరుకి ముఖ్యమంత్రి, ఏది కంట్రోల్లో ఉండదు, ఆయన తలకాయ ఆయన కంట్రోల్లో ఉండదు, ఆయన దగ్గర ఉండే మనుషులు ఆయన కంట్రోల్లో ఉండరు, వాతావరణం ఆయన కంట్రోల్లో ఉండదు. అయితే వీళ్ళని పనికిమాలిన నాయకులు అంటారు. పనికిమాలిన నాయకులు అంటే వాళ్ళు మనకి మేలు చేసే నాయకుల్లాగా వచ్చి కూర్చుంటారు. వాళ్ళు మన మీద వాళ్ళు అధికారం చేసి తిని తిరగడం కానీ మనకి వాళ్ళు దమ్మిడి పని చేయలేరు. వాళ్ళు వాళ్ళు నిజమైన నాయకుడు అంటే అతను భగవంతుడు భక్తుడిగా ఉండాలి. భగవంతుడు భక్తుడు నాయకుడిగా ఉన్నప్పుడు ఇరంగ పాండవుడు, దుర్యోధనుడు ఆయన నాయకుడిగా ఉన్నప్పుడు అంతా కూడా వ్యభిచారము, మాంసాహారం, జూదం, కొట్లాటలు, ఈర్ష్య ద్వేషాలు, ఇట్లంతా అరాచకత. అరాచకత రాజు సరిగ్గా లేకపోతే దేశం అంతా కూడా అరాచకత, అది పెరుగుతుంది. రాజు సరిగ్గా ఉన్నట్లయితే అంత సరి చేస్తాడు. పాండవులు ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా ధర్మాన్ని వాళ్ళు పాటించేటువంటి వాళ్ళు, వాళ్ళ ప్రజల చేత పాటింప చేసేటువంటి వాళ్ళు. అటువంటి రాజులు ఉన్నప్పుడు దేశం అంతా కూడా సుభిక్షంగా, దుర్భిక్షం లేకుండా, దేనికి కొరత లేకుండా, రోగాలు లేకుండా, కొట్లాటలు లేకుండా, అవసరాలకు లోటు లేకుండా, తర్వాత మోక్ష మార్గంలో మనుషులు పోతూ అంతా కూడా సరిగ్గా జరుగుతూ ఉంటుంది. అది లేనప్పుడు కాబట్టి ఇక్కడ ఉండే ఏం సర్కారు, యుగల్ సర్కార్. మనం భగవంతుణ్ణి గుర్తించకపోయినా కూడా ఆయన యొక్క శాసనం మన మీద నడుస్తూనే ఉంటుంది. ఏ రకంగా మనకి ముఖ్యమంత్రి ఎవరో తెలియకపోవచ్చు, మనకి పట్టింపు లేకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రభుత్వం మన మీద పెత్తనం చేస్తూనే ఉంటుంది. అదే రకంగా మనం రాధాకృష్ణులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ పెత్తనం మన మీద జరుగుతూనే ఉంది. మనం స్వతంత్రులం కాను, ఎవరు గుండె మీద చేసుకుని చెప్పగలరు నేను స్వతంత్రుణ్ణి, నాకు కావాల్సిన విధంగా పనులు అవుతాయి, ఇట చేయాలి అట చేయాలా. చాలామంది అంటూ ఉంటారు ఇట చేయాలి అట చేయాలా, శాల్తీయ గర్వంతో వచ్చింది వాటి పని చేయడం తర్వాత విషయం, మనిషి ఐదు లేకుండా పోతాడు. కాబట్టి అంతా కూడా రాధాకృష్ణుల యొక్క అధీనంలో. కాబట్టి ఎవరైనా కూడా జీవితాన్ని వాళ్ళు చక్కగా నడుపుకోవాలంటే, గడుపుకోవాలంటే వాళ్ళు రాధాకృష్ణుని గుర్తించాలా, రాధాకృష్ణుల ఆదేశాలని వాళ్ళు తెలుసుకోవాలా. జాగ్రత్తగా ఆదేశాలని తెలుసుకున్నట్లయితే ఇక్కడ భగవంతుడు చెబుతున్నాడు, అన్ని ఏర్పాట్లు సృష్టి ప్రారంభంలోనే చేయబడ్డాయి. అంటే మనం డైరెక్ట్గా రాధాకృష్ణుల యొక్క ఆశ్రయంలో ఉండొచ్చు, ఏ రకంగా గురువు మనకు నేర్పిస్తాడు. అట్లా కాకపోతే మన మీద 33 కోట్ల దేవతలు, చేయి నొప్పి ఉంది, ఇంతకుముందు బాగానే ఉంది, అది ఎందుకు చేయి నొప్పి ప్రారంభమైంది, టైం రేపు మన దగ్గర ఈరోజు బాగానే ఉంటాం, రేపు యాక్సిడెంట్ అవుతుంది, ఎందుకయింది ఏర్పాటు ఉంది అక్కడ. ఈ రకంగా మనం చెప్పబడింది, మనం చేయి కదపాలన్నా, కనురెప్ప కదపాలన్నా కూడా, తినదరగాలన్నా మన చేతులు ఏం లేదు, అంతా దేవతల కంట్రోల్లో ఉంది. అంటే ఆయన కోట అంటారు, మీరు ఏంటారు కోట, కోట అంటే ప్రతి మనిషికి వాడు ఎంత అనుభవించాలా, సుఖం కానీ దుఃఖం కానీ కోట, అది ముందరే రాసి పెట్టింటుంది. మనం అంతకంటే ఎక్కువ అనుభవించలేము. అప్పుడప్పుడు అడుగు తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి రాసి పెట్టింటే గవర్నమెంట్ పట్టా అని చెప్పి వీళ్ళందరినీ పిలిచి అందరికీ వెనకాల అందజేస్తూ ఉంటారు. మామూలు వాళ్ళు కష్టపడి సంపాదించుకుని తన బజార్లో రోడ్డు పక్కన వాడు బతుకుతూ ఉంటాడు, కానీ వాడికి రాసి పెట్టుంటే వాళ్ళు వచ్చి పట్టాలలో భూమిని పంచిపెట్టుకోవచ్చు. కష్టపడి పనిచేసేవాడు సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోవచ్చు, బజార్ పక్కన వాళ్ళ కాలువల పక్కన పెట్టి వాడికి పట్టాలు రాసి వాడికి భూములు దొరకచ్చు. ఈ రకంగా మనం ఎంత సుఖాన్ని అనుభవించాలా, ఎంత దుఃఖాన్ని అనుభవించాలా, అది మనం చేసినటువంటి భూతకాలంలో మనం చేసినటువంటి పనులను బట్టి అది ముందరే రాయబడి ఉంటుంది. దాన్ని మనం మార్చలేము. దాన్ని మార్చాలంటే మళ్ళీ మనం అర్జీ పెట్టుకోవాలి కదా. ఎప్పుడైనా మనం జైలు శిక్ష తగ్గించుకోవాలంటే ఒకసారి జైల్లో పెడితే తగ్గించడం లే, అర్జీ పెట్టుకోవచ్చు కదా, అది నా ఆరోగ్యం బాగాలేదు, జైల్లో నివ్వట్లేను, ఆయన జడ్జి గారికి కానీ గవర్నర్ గారికి కానీ లెటర్ పెట్టుకోవచ్చు. ఆయన దాన్ని కన్సిడర్ చేశారంటే నిజంగా మనం జైల్లో మగ్గాలి 20 ఏళ్ళు, కానీ గవర్నర్ గారు కావాలంటే జడ్జి గారు ఆయన ఇవ్వాలంటే ఆల్ రైట్ ప్లీజ్. అంటే మనం మనం చేసినటువంటి కర్మల వల్ల మనకు ఉండేటువంటి దుఃఖాలని సుఖాలని మనం మార్చుకోవాలంటే అర్జీ పెట్టుకోవాలంటే కూడా మనకి తెలియాల. ఎవడో మనం ఏదో కాగితం రాసి మన పక్కింటాడికి ఇచ్చి అయ్యా వాడేం చేస్తాడు, అది ఎవరికి పెట్టాలి వాళ్ళకి పెట్టాలి అర్జీ కదా, ఎక్కడికి పెట్టాలి తిరగా. మనిషి జీవితంలో రాధాకృష్ణ తెలుసుకోవడం అంటే చాలా చాలా గొప్ప విషయం అయిపోయింది. మనం పూర్వజన్మలో కృష్ణుడే భగవద్గీతలు అంటున్నాడు. కృష్ణుడు భగవద్గీత 7వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, కృష్ణుడు భగవద్గీతలో తేషాంతంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం తే ద్వంద్వమవ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. ఎవరు దృఢంగా రాధాకృష్ణులు నమ్ముకొని ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు అని చెబుతున్నాడు. ఎవరంట అంతగతం పాపం, ఎవరి పాపాలైతే అంతమైపోయినాయో, ఎవరైతే ఎన్నో జన్మల నుంచి పుణ్యాలు చేసుకుని మీది కూడా ఒక కేసు, అది రామదాసుడు ఒక కేసు, వెంకటరమణ అదొక కేసు. వాళ్ళు అనుకుంటున్నారు ఏంది మా కుటుంబ జీవితం ఇంత గందరగోళంగా తయారైంది, గందరగోళం తయారు కదా, రాధాకృష్ణ దగ్గరికి వచ్చామంటే అదంతా కూడా బాగా అయినట్లేక అంతే కదా. ఆ గందరగోళం లేకపోతే దేవుడి దగ్గరికి వచ్చింది వాడి కాదు, అంతా సరిగ్గా అంటే భోగాల్లో పడి పురుగుల్లాగా బతుకుతున్నాడు. భోగాలు అనుభవించే వాడిని పురుగులతో పోల్చారు కదా. ఈ శరీరం మీద పురుగులు ఉంటాయి, ఆ పురుగులు ఈ శరీరం పుండు నుంచి రసం తాగుతూ ఉంటే పెంట ఆ జ్యూస్ తాగుతూ ఉంటాయి పురుగులు. అది ఈ శరీరంతో అనుభవించేటువంటి వాళ్ళు వాళ్ళు పురుగుల్లాగా బతుకుతున్నట్లు. మానవ జన్మ ఈ శరీరంతో అనుభవించడం కోసం కాదు, మానవ జన్మ దివ్య జీవితం కోసం. ఎవరైతే ఈ శరీర భోగాల కోసం పోతూ ఉంటారో వాళ్ళు హాస్పిటల్ పాలవడం, రోగాలు పాలవడం, వాళ్ళకి దరిద్రం పట్టడం, గొడవలు రావడం, అదే మనం భోగాల్లో పడంగానే మైండ్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది. మైండ్ బ్యాలెన్స్ మనం ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం అక్కడ ఒళ్ళు తెలియకుండా దాంతో ఆ జీవితం ప్రారంభం. అటు మానవ జన్మ మనం భగవంతుని గుర్తించి భగవంతుడు ఇచ్చినటువంటి ఉపదేశాలు తెలుసుకుని పద్ధతులు బతకడం అన్నీ కూడా. నిజానికి మనుషులు ఏం చేస్తూ ఉంటారు, వాడు చేసేదేలా భగవంతుడు మనిషికి తెలివితేటలు ఇస్తాడు, విత్తనాలు తీసుకొస్తాడు, నాటుతాడు. అవి తెలివితేటలు ఉండాలి కదా, ఈ విత్తనం నాటితే మొక్క వస్తుంది తెలియాలి. పిల్లవాడు ఉంటాడు వాడికి ఏం తెలియదు, కానీ నువ్వు వయసు వచ్చిన మనకి తెలుస్తుంది. మనం మొక్కలు వేసుకుంటే తర్వాత కాయలు వస్తాయి ఇట్లంతా ఇట్లా తెలియతాడు. పిల్లవాడికి ఆ తెలియతేటలేదు, తిని కూర్చొని ఏడుస్తూ ఉంటారు మనకి ఏం తెలియదు. కానీ భగవంతుడు మనకి తెలియతేటలు ఇస్తాడు, తెలియతేటలు దేవుడు ఇస్తున్నాడు, విత్తనం దేవుడు ఇస్తున్నాడు, భూమి దేవుడు ఇస్తున్నాడు, దానికి కావాల్సిన నీరు గాలి దేవుడు ఇస్తున్నాడు. నువ్వు చేసింది ఏంది, ఆ విత్తనం పెట్టేటువంటి కొద్దిగా ఆ శక్తి కూడా దేవుడే ఇచ్చాడు. మనం చేయబడిపోతే విత్తనం ఏం పెడతాను గమనించాను, అంత మొత్తం దేవుడే చేస్తున్నాడు. కేవలం నిమిత్తం మాత్రం అన్నాడు, అందుకే భగవద్గీత నిమిత్తం మాత్రం భవసవ్య సాక్షి. మనిషి చేసేది నిమిత్తం కేవలం ఇది అనిపిస్తాడు, అందుకే అహంకారం అన్నారు. అహంకారం అంటే మనం చేస్తుంది ఏం లేదు, అంతా భగవంతుడు చేస్తాడు. కానీ నేను చేశాను నేను చేశాను ఇది మనం మనం చేయగలిగేది అంటే అహంకారం. దేవుడు చేస్తుందని నేను చేశాను చెప్పుకుంటా ఉంటాం, మనం చేసే పని తప్పుడు పని చేస్తూ ఉంటాం. కానీ నిజానికి అంతా దేవుడు చేస్తున్నాడు, కేవలం నిమిత్తం. నిమిత్తం అంటే భగవంతుడు మన చేత కొద్దిగా పని చేయించి ఆయన అంతా కూడా ఏర్పాటు చేస్తున్నాడు. స్టార్ట్ ఇక్కడ 20 శ్లోకంలో ఆయన చెబుతుంది, మనిషి సంపాదించుకుని తింటాడు, వాడెవడ సారై దుకాణం నడిపి తింటాడు, వాడెవడ మాంసాహార దుకాణం నడిపి తింటాడు, వాడెవడు అబద్ధాలు చెప్పి మోసం చేసి సంపాదించుకుంటాడు. ఇక్కడ చెబుతుంది భగవంతుడు చెప్పిన పద్ధతిలో పనిచేయడానికి యజ్ఞం అంటారు. కర్మ అంటే మనకు తోచినట్లుగా పనిచేయడానికి కర్మ అంటారు, భగవంతుడు చెప్పినట్లు పనిచేయడానికి యజ్ఞం అంటారు. అంటే ఉదాహరణకి మనం ఇన్న తీసుకొచ్చి మనం పోలీసుగా పనిచేస్తున్నాం, మనం పోలీసుగా పనిచేస్తుంటే మనం చేసేది మనం భగవంతుడిని గుర్తించకపోతే, రోజు భజన చేయకపోతే మనం కేవలం కర్మ చేస్తున్నాం. కానీ మనం భజన చేసుకోవడానికి, మనం దేవుడికి సేవ చేసుకోవడానికి ఉద్యోగం చేస్తున్నట్లయితే దాని అంటే యజ్ఞం. ఎందుకంటే మనం కేవలం పనిచేసి తినడానికి బతకడం కాకుండా నేను పనిచేసి తిని బతికి దేవుడు చెప్పినటువంటి ఉద్దేశం కోసం, దేవుడు ఏమన్నాడు, నా ప్రేమను పొంది ఈ సంసార మోహం నుంచి బయటపడి నా దగ్గరికి రా భగవంతు. కానీ మనం ఏ కర్మను చేయొచ్చు, దేవుడిని గుర్తించామంటే, తర్వాత దేవుడి ఆదేశాలు పాటించామంటే, దేవుడి ప్రసన్నత కోసం పనిచేస్తున్నామంటే అది వెంటనే యజ్ఞం అవుతుంది. పనే మార్గం. ఇంతకుముందు మీరు కర్మ చేస్తున్నారు, హనుమంతురావు కర్మ చేస్తున్నాడు, మెల్లిగా మనం ఆ మాంసాహారం వదిలిపెట్టి, ఆ సారాయి వదిలిపెట్టి, సిగరెట్ వదిలిపెట్టి మనం భజన చేస్తాం, భగవంతుని ఆరాధించుకుంటాం, ఉద్యోగం వదిలిపెట్టలే, మరి దాని మీరు యజ్ఞం చేస్తున్నారంట. ఎందుకంటే మీ జీవితంలో పాపపు ప్రవృత్తి అనేది వదిలివేయబడింది, భగవంతుడి కోసం బతుకుతున్నారు, కర్మ అదేమండి. కానీ దాన్ని కర్మ అనకూడదు, ఇంకా యజ్ఞం అనాలి. ఎందుకంటే అతను ఒక భగవంతు ఇచ్చిన ఉద్దేశం కోసమే అతను బతుకుతున్నాడు కాబట్టి. కానీ కొన్ని కర్మలు మనం మార్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని కర్మ అంటే మనం అబద్ధాలు చెప్పి అన్యాయాలు చేసి సంపాదిస్తున్నట్టయితే మనం పాపపు కర్మలు, మాంసాహారాన్ని సారాయాన్ని పనిచేస్తుంటే మనం లైన్ మార్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం నిషిద్ధమైనటువంటి కర్మలు చేస్తున్నట్టు మార్చుకోవాలా, మనం కర్మలు చేస్తున్నాం అంత నిషిద్ధమైనటువంటి కర్మలు కాదు, ఆమోదితమైనటువంటి కర్మలే. ఆ కర్మలతో పాటు భక్తి చేస్తుంటే అదేమవుతుంది, యజ్ఞం అవుతుంది. కాబట్టి ఈ రకంగా మనిషి సత్కర్మలు చేసినట్లయితే ఆ సంపాదించుకునే ధనాన్ని ఏమంటారు, అది శుద్ధ సంపాదన, అది మంచి సంపాదన. అక్రమ మార్గాలతో సంపాదించినటువంటిది అది దుర్మార్గపు సంపాదన, మనకు అచ్చి రాదు. కాబట్టి మనం సక్రమ సంపాదన, అప్పుడు ఆ డబ్బు మనకి దెబ్బ కొట్టదు, ఆ డబ్బు మనకి బెడ్స్ కొట్టదు, ఎందుకంటే ఇది సక్రమంగా సంపాదించినటువంటిది. ఆ సమక్రమ సంపాదన తర్వాత దాన్ని మళ్ళీ సక్రమంగా దాన్ని మనం సదుపయోగం కూడా చేయాలి, ఖర్చు చేయాలి. డబ్బు మనం సన్మార్గం ఖర్చు చేస్తాం, నేనయ్యా నేను మామూలు నిజాయితీగా సంపాదించాను, నేను దీంతో నేను ఏదైనా చేయొచ్చు అనడానికి మళ్ళీ దాన్ని సక్రమ మార్గం ఖర్చు పెట్టాలి. ఆహార శుద్ధి, మన డబ్బు అయినా కూడా మనం ఏది పడితే తినడానికి వీల్లేదు, మన డబ్బే. కానీ దేవుడు చెప్పినట్టు తినట్లయితే మనం శుద్ధమైనటువంటి ఆహారం, టీ కాఫీలు లేకుండా, ఉల్లిపాయలు లేకుండా, మాంసాహారం లేకుండా వండి దాన్ని కృష్ణుడికి నివేదన చేసి, ఈ రెండు పాయింట్లు. ఒకటి వచ్చి దేవుడు నిషేధించినటువంటి తినకూడదు, దేవుడు మంజూరు చేసినటువంటి అది కూడా ముందు ఆయనకి నివేదన చేసి. శాకాహారంలో కూడా పాపం ఉంటుంది, ఎందుకంటే అవి కూడా జీవులు, మనం తినడానికి వీలు లేదు. उदाहरण के మనం హాస్టల్లో డబ్బు కట్టాము భోజనం కోసం మెస్ బిల్ డబ్బు కట్టాము అట్లని చెప్పి మీరు నేను డబ్బు కట్టాను కాబట్టి ఏ టైంలో ఆ టైంలో పోయి ఏది కొట్టి కిచెన్ ఏంది అంటే నేను డబ్బు కట్టాను కదా డబ్బు కట్టినా కూడా అట్లా తినడానికి లే డబ్బు కట్టినా కూడా మనకు టైం అనేది ఉంటుంది వాడికి చెప్పి అంతే కదా వాడు వంట అంటే వెళ్ళి తీసుకోవడానికి లే తీసుకొచ్చి వాడు డైనింగ్ టేబుల్ పెట్టిన తర్వాత వచ్చింది తీసుకోవడానికి అదే పద్ధతిలో మనం కష్టపడి సంపాదించడం కనుక కావచ్చు దాన్ని మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి వీళ్ళ అట్లా కాకుండా మనం సరే ఇష్టం వచ్చినట్టు కాదు మన శాఖాహారం తింటున్నాం అది కూడా మనం దేవుడు చెప్పిన పద్ధతిలో దేవుడికి నివేదన చేసి తినాలి అప్పటికి దాన్ని ఏమంటారు యజ్ఞం అంటారు కాబట్టి ఇక్కడ చదువుతున్నారు ఎవరైతే సక్రమంగా సంపాదిస్తారో అటువంటి వాళ్ళు ఆ సంపాదనని సక్రమ పద్ధతిలో తినడానికి ఉపయోగించినట్లయితే వాళ్ళ స్థితి ఇప్పుడు మనకి ఎందుకు మంచి ఆలోచనలు రావట్లేదు ఎందుకు మనకి విరక్తి కలగటం లేదు ఎందుకు మనకి భగవంతుడు అంటే తాపత్రయం లేదు మనకి జీవితం గడిచిపోతుంది భగవంతుని పొందకపోతే ఏ జన్మలో పడిపోతాను ఏ నరకంలో పడిపోతాను నేను ఇంతకంటే ఎక్కువ భరించలేని కష్టాలు ఏమనుభవించాల్సి వస్తాయి కొద్దిగా సావధానంగా ఉండాలా కానీ మనకి ఎందుకు అట్లాంటి ఆలోచనలు రావట్లా జనాలు సావు లేదన్నట్టుగా దేవుడు లేదన్నట్టుగా మనం ఇక్కడే పర్మనెంట్గా ఉన్నట్టుగా బతుకుతున్నారు జనాలు కదా రాత్రి వీళ్ళు ఎందుకు ఈ రాజకీయాలు చేయడం ఈ కొనసాగి చేయడం వాళ్ళకి చావు లేదని వాళ్ళ దేవుడు లేడు చావు లేదు మనం ఇక్కడే పర్మనెంట్గా ఉంటాం కానీ అందరికీ తెలుసు ఒకరోజు చావాల్సిందే కానీ వాడికి గుర్తుండదు దాన్ని పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళ బుద్ధి శుద్ధతను పొందలేదు ఎవరైతే సక్రమ సంపాదన కలిగి ఉంటారో ఎవరైతే సక్రమంగా తింటారో అటువంటి వాళ్ళ తిండి తినడం వల్ల అంటే మనం ఏ కూడు తింటే దాన్ని బట్టి మనకి తలకాయ మనం చక్కగా పవిత్రంగా బతికి భగవంతుడి కోసం వండి మనం తిన్నట్లయితే ఆ భోజనం మనకి ఎంత మనశ్శాంతిని కలిగిస్తుంది చక్కటి ఆలోచన ఇస్తుంది దాన్ని ఏమంటారు భగవంతుడి పర్మిషన్ తీసుకుని తినాలి మనం భగవంతుడి పర్మిషన్ తీసుకుని శాకాహార భోజనాన్ని తినట్లయితే అప్పుడు అవుతుంది మన బుద్ధి సిద్ధంగా ఉంటుంది అప్పుడప్పుడు జనాలు తాగుబోతు బాగా మత్తులో ఉన్నప్పుడు అతనికి ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతూ ఉంటాడు మత్తులో పడిపోయినప్పుడు మత్తు వదిలిన తర్వాత ఆయనకు అర్థమవుతుంది నా బాధ్యత అని ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు కానీ తాగుబోతుగా ఉన్నప్పుడు ఏం తెలియదు అదే రకంగా మన బుద్ధి శుద్ధం కానప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు తెలియకుండా చేస్తూ ఉంటాం మన బుద్ధి శుద్ధమైనప్పుడు మనకి తెలుస్తుంది మనం ఇక్కడ ఈ సంసారంలో మనం ఎక్కడైతే మనం ఉండకూడదు ఈ సంసారం మనం ఉండవలసినటువంటి స్థానం కాదు ఉండాలనుకున్నా కూడా ఉండనీయరు చావు కాబట్టి ఒప్పుకోవాలి మనం ఇక్కడ పరిస్థితులు బాగాలేదు అయినా కూడా మనం పిచ్చాళ్ళు అయ్యి మనం మురుకులేయండి లేదు లేదు ఐఎమ్ ఆల్ రైట్ వెరీ నైస్ అయినా కూడా మనం ఉండనీయరు ఇక్కడ పోవాల్సింది మామూలుగా మన బుద్ధి శుద్ధంగా ఉంటే మనకే జీవితం అంటే విసుగెత్తుంది ఏంది ఈ శరీరానికి ఎప్పుడేమవుతుందో తెలియదు కానీ తర్వాత మూలపడ్డం తప్పదు తర్వాత అంతా వదిలిపెట్టి దేన్నైతే మనం జీవితాంతం కష్టపడి నాది అనుకుంటా దేవుడు ఒక తోపు చేశాడంటే అవుట్ మనం దమిడి లేకుండా ఇక్కడి నుంచి బయటపడాలి ఇక్కడి నుంచి బయటికి పోవాలి కదా కాబట్టి మనం ఎందుకు జీవితాంతం సంపాదించుకోవాలి సంపాదించుకోవాలని బతుకుతూ ఉంటాం. మనం దేవుణ్ణి దగ్గర పెట్టుకుని బతకడం నేర్చుకుంటే చాలు, ఏ రోజుకు ఆ రోజు దేవుడు మనకి ఏర్పాటు చేస్తాడు, చేయగలడు. ఆయన హామీ ఇస్తున్నాడు భగవద్గీతలో, ఎవరైతే నన్ను నా శరణ పొందుతారో, నా ఆదేశాన్ని పాటిస్తారో వాళ్ళ యోగక్షేమాలని నేను చూసుకుంటాడు. ఇక్కడ ఇక్కడ మనకి విషయం తెలిస్తే మనం రాధాకృష్ణుల ఆశ్రయాన్ని పొంది మనం భగవంతుని ఆదేశాలని గీత ఆదేశాలని పాటిస్తూ బతకచ్చు. మనకి తెలియనట్లయితే మనం చేసేటువంటి మంచి చెడు కర్మలకి దేవతలు వాళ్ళు నిర్ణయిస్తూ ఉంటారు. కర్మణ దైవనేత్రేణ జంతు దేహోపత్తిషు భాగవతం శ్లోకం. కర్మణ దైవనేత్రేణ, మనం చేసే కర్మలని కూడా దేవతలు గమనిస్తూ ఉంటారంట. కర్మణ దైవనేత్రేణ వాళ్ళు గమనించి జంతు దేహోపత్తిషు, మనకి రకరకాల శరీరాలు, మనకి కొంతమంది అవిటి వాళ్ళు ఉంటారు, కొంతమంది గుడ్డి వాళ్ళు ఉంటారు, కొంతమంది అనారోగ్యంగా బతుకుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు చేసిన కర్మను బట్టి భగవంతుడు కర్మణ దైవనేత్రేణ జంతు దేవోపదేశం ప్రవిష్ట స్త్రీయ ఉదరం. ప్రతి మనిషి కూడా తల్లి గర్భంలోకి ప్రవేశించాలా? ప్రవిష్ట ఉదరం స్త్రీయం పుంసారేత కణాశ్రయ, పురుషుడి వీర్యాన్ని ఆశ్రయించి ఆత్మ స్త్రీ గర్భంలోకి పోయి చేసిన కర్మలకి కావలసినటువంటి శరీరాన్ని పొంది దీనంటే, అందుకే దీని ఏమంటారు, ఈ శరీరాన్ని మనం కర్మఫలాన్ని అనుభవించడానికి ఇచ్చినటువంటి ఈ శరీరంతో మనకి సుఖమేం కలగదు. మనం చేసిన కర్మలు అనుభవించడానికి మనకి శరీరం దొరుకుతుంది. అటు ఇప్పుడు మనం నేర్చుకున్నట్లయితే ఎలాంటి కర్మలు చేయడం వల్ల, వెనకటి కర్మల వల్ల మనకి ఈ శరీరం కలిగింది, నేను మళ్ళీ ఇలాంటి కర్మలే చేస్తుంటుంటే ఈ శృంఖల అనేటువంటిది ఉంటూనే ఉంటుంది, నేను ఈ శృంఖలని తెగ్గొట్టుకుని ఎలాంటి కర్మలు చేయడం వల్ల నేను ఈ జన్మ మృత్యు శృంఖల నుంచి, ఈ జన్మ మృత్యు వలయం నుంచి నేను బయటపడగలను. దాని కృష్ణ మార్గాన్ని చెప్తాను. మనిషి మొట్టమొదట దేవుణ్ణి గుర్తించి దేవుడు చెప్పినటువంటి కర్మలు దైవప్రీతి కోసం చేయడం ప్రారంభించినట్లయితే, ఏది చేసినా కూడా భగవంతుడి ప్రీతి కోసం. ప్రస్తుతం మన ఇంద్రియ ప్రీతి కోసం మనం పనులు చేసుకుంటున్నాం. దేవుడు సంతోషపడతాడా లేడా అనేది మనం ఆలోచించట్లేదు. మనం ఏ చేసినా కూడా భగవంతుడు ఇట్లా చేస్తే సంతోషపడతాడా అనే పద్ధతిలో మనం ఎప్పుడు కూడా ఏం చేస్తున్నా కూడా ఆలోచిస్తుంటాం. ఇట్లా చేస్తే శాస్త్రాలు ఇట్లా ఏమని చెప్పారా, ఇట్లా చేస్తే దేవుడు సంతోషపడతాడా అనే పద్ధతిలో మనం చేస్తున్నట్లయితే, అటు ఇక్కడ అండి ఒక సిస్టమ్ అనేది ఉంది. మనం ఆ సిస్టాన్ని ఫాలో కానప్పుడు మనం క్రిమినల్స్ అవుతాం, అప్పుడు మనం అనవసరంగా ఇబ్బందులు ఫాలో అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయని కాదు, అందరికీ ఇబ్బందులు ఉండలేదు. ఎవరు చేసిన కర్మల్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి మనకి కర్మలు ఎలా చేయాలో తెలిస్తే మనం ఇబ్బందులు లేకుండా మనం సుఖంగా బతుకుతో మళ్ళీ జన్మ లేకుండా చేసుకుని మనం భగవంతుడి లోకాన్ని మనం చేరుకోవచ్చు. మనం భగవంతుడి లోకాన్ని చేరుకునేంత వరకు పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం ఇది నిరాటంకంగా కొనసాగుతూనే ఉంటుంది. అది భగవన్నామాన్ని జపం చేయడం ఉద్దేశం మనం ఈ సంసార సంబంధాన్ని తగ్గొట్టుకుని భగవంతుడితో సంబంధం పెట్టుకోవడానికి. భగవన్నామం ఎందుకు జపం చేస్తున్నా, సంసార సంబంధాల్ని తగ్గొట్టుకుని భగవంతుడితో సంబంధం కోసం ఈ తిండి అని మనం ఆలోచించక్కర్లేదు. ఆయన ఆల్రెడీ క్రిమినల్స్ కూడా జైల్లో తిండి పెడుతున్నాయి. మనం చక్కగా మనం చక్కటి పౌరుల్లాగా బతుకుతుంటే ఎందుకు దొరకదు కదా. అంటే మానవ జీవితం ఉద్దేశం భగవన్ నామాన్ని జపం చేసి జపం చేసి జపం చేసి మనం ఈ సంసార సంబంధాన్ని తెగ్గొట్టుకుని సంబంధం ఎక్కడుంది, తలకాయ ఇల్లు వదిలిపెట్టి చనిపోతే మనకు సంబంధం దిగినట్టు కాదు. ఈ తలకాయలో నా ఇల్లు, నా పిల్లం, నాది ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉండి కూడా ఇది నా ఇల్లు కాదు, దేవుడి ఇల్లు అనుకుంటే కరెక్ట్ అనేట లెక్క. అంటే మనం తగ్గొట్టుకోవడం అంటే ఇల్లు వదిలి పారిపోవడం కాదు, తగ్గొట్టుకోండి ఇక్కడ బంధాలన్నీ ఎక్కడ ఉంటాయి, మనసులో ఉంటాయి. భగవన్ నామం జపం చేస్తుంటే ఈ జన్మ జన్మాంతరాల నుంచి మనం పెట్టుకునే బంధాలన్నీ కట్టుకట్టి ఏ రకంగా మనం ఒక తాడు తీసుకుని బ్లేడ్ తీసుకుని కట్ చేస్తుంటే ముందు 15 పోగులు తెగినాయి, ఇంకా కట్ చేయి, ఒక 30 పోగులు తెగినాయి, ఇంకా కట్ చేయి, మొత్తం కట్ అయిన తర్వాత రెండు ముక్కలు అంటే మనం వేరవుతాం కదా. అది భగవన్ నామాన్ని వేరే మనం కొత్త కొత్త పనులు ఏం చేయగల ఆ యోగము ఇది అది అని చేయకుండా ఆ భగవన్ నామాన్ని పట్టుకుని మనం చేస్తుంటే సంసార బంధాలను తగ్గొట్టి మనకి భగవంతుడితో మనకి సంబంధాన్ని అది కలిగిస్తానని అంట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభుపాదకి.